ప్రభు యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, ప్రభు నామంలో మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ, మరో రాత్రి కుటుంబాలుగా మన గృహాల్లో కూడుకుని ఆయన వాక్యాన్ని విని ప్రార్థన చేసుకోవడానికి ప్రభు ఇచ్చిన సమయమునకై మరోసారి ప్రభుకి మనం కృతజ్ఞతలు చెల్లించబద్దులం. కనుక ప్రభుకి వందనాలు చెల్లిస్తూ ఆయన వాక్యం వినడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఈరోజు మన ధ్యానం కొరకు చదువుకున్న భాగం లూకా సువార్త 5వ అధ్యాయం ఈ 11 వచనాలలో నేను 10వ వచనాన్ని చదివి చిన్న ప్రార్థనతో మన ధ్యానాన్ని ఆరంభిద్దాం. లూకా సువార్త 5వ అధ్యాయం 10వ వచనం. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయ కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి. అందుకు యేసు, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పెను. ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పెను. ప్రార్థన చేసుకుని వాక్యం విందాం. ప్రేమగల మా ప్రియమైన మా పరలోకపు తండ్రి, దయాళుడుమైన ఓ దేవ, మీకు వందనాలు చెల్లిస్తూ నీ ప్రియకుమారుడు, మా ప్రాణప్రియుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తునందు మిమ్మలను మా హృదయపూర్వకంగా స్తుతిస్తూ మరోసారి నీ వాక్య సముఖమునకు చేరివచ్చి నీ మాటలు వినగోరుతున్నాము. తరువాత కొంత సమయం మేము ప్రభా నీ సన్నిధిని ప్రార్థించగోరుతున్నాము. ఈ సమయం మాకు ఆశీర్వాదకరంగా చేయమని, మాతో మాట్లాడమని, మేము నేర్చుకునవలసిన సంగతులను నేర్పించమని, ఇప్పటి వరకు మేము అనేక వాక్య సంగతులు నీ లేఖనాల ద్వారా మేము వింటూ వస్తున్నాము. ఈ సమయం కూడా మాకు దీవెనకరంగా మలచమని యేసుక్రీస్తు వారి నామంలోనే స్తోత్రాలు చెల్లించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, మనం చదువుకున్నటువంటి భాగం నుంచి నూతన నిబంధన ఆత్మల సంపాదకులు అనే శీర్షికలో నేను ఎవరిని గురించి మాట్లాడబోతున్నానో, మీతో పంచుకోబోతున్నానో బైబిల్ పరిచయం ఉన్న మీకు ఇప్పటికే గ్రహింపుకు వచ్చింటుంది అని నేను నమ్ముతా ఉన్నాను. ఈరోజు మనం పేతురు యొక్క జీవితంలో జరిగిన ఒక ఘట్టం, ఒక సంఘటనను ఆధారంగా చేసుకుని నూతన నిబంధన ఆత్మల సంపాదకులు అనే శీర్షికలో 5వ వర్తమానాన్ని మనం వినబోతూ ఉన్నాం. నూతన నిబంధనలో ఆత్మల సంపాదకులుగా కనబడిన బాప్తిస్మమిచ్చు యోహాను, అటు తరువాత ఆంద్రియా, అటు తరువాత ఫిలిప్పు, అటు తరువాత సమరయ స్త్రీ, ఈ నలుగురిని గూర్చి ఒక 4 వర్తమానాల్లో మనం వినడానికి, ధ్యానం చేయడానికి ప్రభు మనకు సహాయం చేశారు. ఆ వాక్యపు వెలుగులో మనల్ని మనం చూసుకుంటున్నప్పుడు రక్షించబడ్డాము కాని ఆత్మల సంపాదన అనే ఈ గొప్ప పనిలో కొంతమంది పడలేదు అని, ఆ పని ఇంకా మొదలు పెట్టనేలేదు అని ఒప్పుకున్న వారు మన సంఘాలలో, సావాసాల్లో ఉన్నారు. కొంతమంది ఆరంభించాం గాని ఎలాంటి పద్ధతులు అనుసరించాలో తెలియక మేము విఫలమైపోయి ఆ పని మానుకున్నాము అని సాక్ష్యాలు ఇచ్చిన వారు కూడా ఉన్నారు. సరే, దేవుడు ఎందుకో మన ఆత్మల క్షేమాన్ని కోరి మనమే ఆత్మల సంపాదకులుగా మార్పు చెందడానికి ప్రభు మనకు అనుగ్రహిస్తున్న సందేశాలు మనం వింటూ వస్తున్నాము. ఈరోజు నూతన నిబంధన ఆత్మల సంపాదకులు అనే శీర్షికలో 5వ వర్తమానం పేతురు యొక్క జీవితం నుంచి మనం అధ్యయనం చేస్తాం. ప్రియులారా, ఈ అధ్యయనంలోనికి వెళ్ళక మునుపు మనుషులు ఎప్పుడు కూడా తాము ఆశించింది త్వరగా జరగాలి అని, తాము ఆశించింది అది తేలికగా దొరికిపోవాలని ఆశించబడ్డం, అలా ఆశతో బ్రతకడం అది సర్వసాధారణంగా మనుషులకున్న అనుభవమే. ఏ మనిషి అయినా తను ఆశించింది ఆలస్యంగా వచ్చినా పర్వాలేదు అనుకునే వారుండరు. అది వెంటనే నాకు లభ్యమైతే బాగుండును అని ఎదురు చూస్తారు. వారు ఆశించింది కష్టంతో రావాలని అనుకోరు, అది తేలిగ్గా సుఖంగా వారి ఎదుటకు రావాలి అని ఆశిస్తారు. మరి ముఖ్యంగా మనం ఇప్పుడు జీవిస్తున్న ఈ తరములో ఇలాంటి మనుషుల యొక్క ఉనికి చాలా ఎక్కువగా ఉండడాన్ని మనం చూస్తాం. అందుకనే నేటి తరానికి ఒక ఆయన ఏమని పేరు పెట్టాడు అంటే, ఈ తరం మనుషులు షార్ట్ కట్ మనుషులు అన్నారు. అంటే త్వరగా సంపన్నుడైపోవాలి, త్వరగా జ్ఞానవంతుడైపోవాలి, త్వరగా నేను చాలా పెద్దవాడనైపోవాలి, త్వరగా నేను ఆశించినవి త్వరగా అనుభవించాలి అనే ఒక వైఖరి కలిగినటువంటి చెడ్డతరం నేడు మనం జీవిస్తున్నటువంటి తరం. అయితే ప్రియమైన స్నేహితులారా, దేవుని యొక్క వాక్యాన్ని గాని మనం పరిశీలన చేస్తే దేవుడు ఎప్పుడు షార్ట్ కట్స్ ని ఆయన అభినందించేవాడు కాదు. ఆయన పద్ధతి గుండా ఆయన పనిచేసేవాడు. ఆయన పద్ధతిలో ఏదైనా జరగాలి అంటే దానికి కొంత కాలము పడుతుంది, దానికి కొంత కష్టం కూడా ఉంటుంది. నేను కాలమంతా వేచి ఉండలేను, నేనేమీ కష్టపడలేను గనక నాకు ఏదైనా ఒక దొడ్డి దారిలో, ఏదైనా ఒక తప్పుడు దారిలో నేను బాగుపడితే బాగుండును అని ఆశించడం అది మనుషులకున్న ఒక దుష్టబుద్ధి. అయితే దేవుడు మాత్రం ఎప్పుడు ఆయన ప్రాసెస్ తోనే పనిచేస్తాడు. అందుకనే బైబిల్లో మీరు ఎప్పుడైనా గమనించండి, దేవుడు అంతకంతకు వర్ధిల్ల చేసేవాడు అని చదువుతాం. వారు నానాటికి బలాభివృద్ధి నిందారు అని మనం చదువుతాం. విశ్వాసములో నుంచి అధిక విశ్వాసములకు వచ్చారు అని చదువుతాం. ఇది ఏమిటి అంటే దేవుని పద్ధతి. ఒక్కసారి గొప్ప విశ్వాసులు ఎవరూ కాలేరు, ఒక్కసారి వారు ఆ వర్ధిల్లిపోయేటువంటి మెట్టుకు ఎవరు వెళ్లలేరు, ఒక్కసారి చాలా బలవంతులుగా వారు మారిపోలేరు. అది క్రమేపీ జరగవలసిన ప్రక్రియే గాని వెంటనే జరిగిపోయే ప్రక్రియ అయితే కానీ కాదు. కనుక ఈ రెండు విషయాలు గమనించండి. మానవ మనసు తప్పుడు దారిలో దొడ్డి దారిలో అన్ని తనకు దొరికితే త్వరగా అన్ని అనుభవించాలి అని కోరుకునేది మానవ నైజం. కానీ దేవుని పద్ధతి, దేవుడు ఏది చేసినా ఒక పద్ధతిలో క్రమంలో దాంట్లో కష్టం ఉన్నా కొంతకాలమే తీసుకున్నా అతను సజావుగా ఆయన తన పనులను మానవుల కొరకు జరిగించేవాడు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. సరే, ఇప్పుడు నాలుగు వర్తమానాలు ఇప్పటికే ఆత్మల సంపాదకుల కొరకు వినగానే మనలో కొంతమంది నాతో పంచుకున్న దాన్ని బట్టి, నేను ఒక మంచి ఆత్మల సంపాదకుడు కావాలి, నేను ఒక మంచి ఆత్మల సంపాదకురాళ్ళ కావాలి అన్న ఆశ పడుతున్నారు. అది మంచిదే, ఆశ ఉండడం తప్పు కాదు. ఆశ ఉంటేనే తరువాత ఏదైనా జరుగుతుంది. కాని బైబిల్ ఏమంటుందో తెలుసా, ఆశలు ఉంటే సరిపోదు గాని దానికి ఆచరణ అవసరం. ఆచరణ లేని ఆశలు అవి అడియాశలే అయిపోతాయి. ఈ మాట మీరు గమనించాలి. ఆశలు లేని ప్రియులార ఒక ఆచరణ అది ఒక శూన్యములా కనబడుతుంది. దేని కొరకు ఆచరిస్తున్నారో తెలియదు వాళ్లకు. కానీ ఆశ ఉంది, దానికి తగినంత ఆచరణ గాని ఉంటే మనం ఆశించిన మిట్టును మనం చేరుకోగలిగే అవకాశం ఉంటుంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆశలు ఉండాలి, దానికి తగ్గ ఆచరణ ఉండాలి. ఆశలు లేవు గాని ఏదో ఆచరించుకుంటూ పోతున్నానంటే నువ్వు చేస్తున్నది శూన్యం అనే విషయాన్ని నీవు అర్థం చేసుకోవాలని మీ సహోదరునిగా సేవకునిగా నేను మనవి చేస్తున్నాను. ప్రియులారా, నూతన నిబంధనలో ఉన్న గొప్ప ఆత్మల సంపాదకుల్లో పేతురు చాలా గొప్ప ఆత్మల సంపాదకుడు అని మనం చెప్పచ్చు. ప్రియులారా, అతని ఒక్క ప్రసంగానికి 3,000 మంది మార్పు చెందడాన్ని మనం చూస్తాం. అతని పరిచర్య వలన అన్యులైనటువంటి కొర్నేలి ఇంటి వారంతా రక్షించబడ్డం అది మనం లేఖనాల్లో చూస్తాం. అతను ఒక మంచి ఆత్మల సంపాదకుడే. కానీ సీమోను పేతురు ఒక మంచి ఆత్మల సంపాదకుడు అయ్యే క్రమంలో కొన్ని మంచి అడుగులు వేసుకుంటూ వెళ్లాడు. ఆయన అతని జీవితంలో కొన్ని చక్కని స్థితిగతులను ప్రభు అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, ఒక వ్యక్తి మంచి ఆత్మల సంపాదకుడు సీమోను పేతురులాగా మనం తయారు కావాలి అంటే ఆచరణలో మనం ఎరగవలసిన కొన్ని సత్యాలను ఈరోజు మనము ధ్యానం చేస్తాం. రండి దేవుని వాక్యాన్ని చదువుదాం. లూకా సువార్త ఐదవ అధ్యాయం చదువుతున్నాం చూడండి. రెండవ వచనం, ఆ సరస్సు తీరమునున్న రెండు దోణిలను చూచెను, జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుకుంటున్నారు. ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దాని నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణిని లోతుకు నడిపించి చేపలు పట్టుటకు వలవేయుడని సీమోనుతో చెప్పగా అని మనం చదువుతాం. కనుక వినండి ప్రియులారా, ఆత్మల సంపాదకుల గురించినటువంటి ఆలోచనలో మొట్టమొదటి ఆలోచన ఏమిటో తెలుసా ప్రియులారా? ఆత్మల సంపాదకుడు దేవుని ఏర్పాటులో ఉన్నవాడు కావాలి. ఈ మాట గమనించాలి. ఆ సముద్ర తీరమున, ఆ సరస్సు తీరమున చాలా మంది ప్రియమైన స్నేహితులారా, వారు ధోనిని శుభ్రం చేసుకోవటం, రాత్రంతా ప్రయాసపడ్డారే, వలలు వేశారే, ఆ వలల్లో ఉన్న చెత్తంతా కూడా తొలగించుకుని చేపలు ఏమైనా ఉంటే తీసేసుకుని ఆ వలలు శుభ్రం చేసుకునే పనులు అందరూ ఉన్నారు. కాని ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క లక్ష్యం అది సీమోను పేతురు మీదనే పడింది. కారణం, ఆయన ఏర్పరచబడినవాడు. ప్రియులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆత్మల సంపాదన అనే పని ఆ మనుషులు భూమి మీద చేయడానికి ఆయన ఎవరిని ఏర్పరచుకుని నియమించుకున్నాడు అని మనం లేఖనాల్లో గమనిస్తే మరి విడ్డూరంగా ఉంటుంది. ఆయన ఏర్పరచుకుని నియమించబడినటువంటి ప్రతి వారు కూడా వాళ్ళు అతి సామాన్యులే అనే మాట మీరు గమనించాలి. ఆయన రాజులను ఏర్పాటు చేసుకోలేదు, ఆయన అధికారులను ఏర్పాటు చేసుకోలేదు. ఆత్మల సంపాదనకు వీళ్ళ ద్వారానైతే చాలా పని జరిగిపోతుందని మన ప్రభు ఎన్నడూ తలంచలేదు. ఆయన ఏర్పాటు చేసుకున్నది, ఆయన నియమించుకున్నది అతి సామాన్యులనే అనే మాట ముందు మీ మనసులో పడనివ్వండి ప్రియులారా. ఈ 66 పుస్తకాల లేఖన ప్రత్యక్షతలో ఈ మాట గమనించండి. దేవుడు తన కార్యాలు భూమి మీద చేసుకోవడానికి దేవుడు ఎప్పుడూ కోరుకున్నది సామాన్యమైన మనుషుల్ని. ఈ మాట గమనించండి. ఆ సామాన్యమైన మనుషులు తనకు దొరికినప్పుడు వారికి ఆయన సామాన్యమైన సాధనాలిచ్చే పంపిస్తాడు. ఇది కూడా మీ మనసులో పడనివ్వండి. సామాన్యమైన మనుషులు సామాన్యమైన సాధనాలు ఇస్తాడు. కానీ ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఏంటో తెలుసా? ఆయన అసాధారణమైన తన ఆత్మశక్తిని వారికి ఇస్తాడు. దాని ద్వారా జరగవలసిన కార్యాలన్నీ కూడా జరిగిపోతాయి. ఆత్మల సంపాదన పనికి కూడా దేవునికి కావలసింది అందనానికి కూర్చున్న వారు కాదు, అధికారులు కాదు, ఆస్తిపరులు అంతకంటే కాదు. ఆత్మల సంపాదనకు ఆయన కావలసింది అతి సామాన్యమైన మనుషులు. ఈ మాట మీరు గమనించాలి. ఇక్కడ పేతురుతో పాటు కొంతమంది ఆ సముద్ర తీరమున ఉన్నటువంటి వారు చదువులోను, సామాజిక స్థితిలోను, ఆర్థిక పరిస్థితుల్లోను వినండి, వేరొక ప్రాంతాలతో వారితో పోలిస్తే వారు సామాన్యులే అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. వారు సామాన్యులే. ప్రభునందు ప్రియ సహోదరులారా, సహోదరులారా వినండి, ఈరోజు దేవుడు ఈ భూమి మీద తన పని నెరవేర్చబడే నిమిత్తం ఆయనకు ఆత్మల సంపాదకులు కావాలి. ఆత్మల సంపాదన పని కొరకు ఆయన సామాన్యులనే ఆయన ఎంపిక చేసుకుంటాడు, సామాన్యులనే ఆయన నియమించుకుంటాడు. ఈ సత్యాన్ని పౌలు భక్తుడు ఎరిగి తన పత్రికలో ఇలా రాశాడు. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 1 అధ్యాయం చూడండి, 26-29 వచనాల్లో ఏమి రాసిందో, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూరుడి, మీలో లోకరీతిని జ్ఞానులనైనను గనులనైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అత్సింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు.
బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థమ చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. చూస్తున్నారా ప్రియులారా, మీరు 26వ వచనం నుంచి 29వ వచనం వరకు చదివినప్పుడు దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు అనే మాట మీరు గమనించండి ప్రియులారా. ఆయన ఎవరిని ఏర్పరచుకున్నాడట? వెర్రి వారిని ఏర్పరచుకుని ఉన్నాడు, బలహీనులైన వారిని ఏర్పరచుకుని ఉన్నాడు, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని ఆయన ఏర్పరచుకుని ఉన్నాడు అనే మాట మనం చూస్తాం. ప్రియులారా, ఆత్మల సంపాదన పనికి దేవునికి కావలసింది అతి సామాన్యమైన వారే. ఎందుకు ఆయన అతి సామాన్యమైన వారిని ఏర్పరచుకున్నాడు అంటే, ఒక తలంపు ఆయన సార్వభౌముడు, ఆయనకి ఇష్టమైన వారిని ఏర్పరచుకుంటాడు, ఎంపిక చేసుకుంటాడు, దాన్ని మనం ప్రశ్నించలేము. గాని మరో కోణంలో గాని మనం ఆలోచిస్తే, దేవుడు ఎందుకు అతి సామాన్యులను ఆయన ఎంపిక చేసుకున్నాడనంటే, ఈ అతి సామాన్యమైనటువంటి మనుషులు ఎప్పుడూ ఆయనకు అందుబాటులోనే ఉంటారు. దేవుడు ఎప్పుడైనా మనుషులను వాడుకునే క్రమాన్ని చూస్తున్నప్పుడు ఆయనకు అందుబాటులో ఉన్న వారిని ఆయన వాడుకుంటాడు, గాని వారి సామర్థ్యంతో ఆయనకేమి సంబంధం లేదు. సామర్థ్యం ఉందా సామర్థ్యం లేదా అది ఆయనకు ప్రశ్నే కాదు. అందుబాటులోకి వచ్చాడా అందుబాటులోకి రాలేదు అది మాత్రమే చాలా ప్రాముఖ్యం. ఈ అతి సామాన్యుడు ఆయనకు అందుబాటులోకి వస్తే ఆయనకు దేవుడే సామర్థ్యాన్నిచ్చి తన ఉద్దేశాలు నెరవేర్చుకుంటాడు. ప్రియమైన సహోదరుడా సోదరి, యేసుక్రీస్తునందు మనము ఏర్పరచబడిన వారము. యేసుక్రీస్తునందు మనము ఆయన పనికొరకు భూమి మీద నియమించబడిన వారం. మనము అతి సామాన్యులమే. ఆ మాట మనం అర్థం చేసుకుని ఆయనకు మనం అందుబాటులో ఉండడం చేతనైతే, ఆయన పిలవగానే పలికినట్లు, ఆయన చెప్పిన దాన్ని వెంటనే చేయగలిగినట్లుగా ఆయనకు అందుబాటులో మనం ఉంటే, మనకు సామర్థ్యం ఉందా సామర్థ్యం లేదా అది ఎప్పుడూ ప్రశ్న కానే కాదు ప్రియులారా. అది ఎప్పుడూ ప్రశ్న కాదు. దేవుడు బలపరిచి ఖచ్చితంగా ఆయన మనల్ని ఉపయోగించుకుంటాడు అనే విషయాన్ని గమనించాలి. ఇక్కడ సీమోను పేతురు జీవితంలో తాను పొందిన మొదటి అనుభవం అతను దేవుని ఏర్పాటులోకి వచ్చిన ఆత్మల సంపాదకుడు. ఇది మొదటి తలంపు. రెండో సంగతి చెప్తాను వినండి. దేవుడు ఏర్పరచుకున్న తర్వాత దేవుడు పిలుస్తాడు కూడాను. ఎట్లా పిలిచినాడు ఆయన్ని? 10వ వచనంలో చూస్తాం, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై యుందువని సీమోనుతో చెప్పెను అని ఉంది. దానికంటే ముందుగా ఒక పని చెప్పి ప్రియులారా, పనికి ఎవడు సీమోను పేతురును ప్రభు పురమాయించడాన్ని మనం చూస్తాం. ఇక్కడ ఒక విషయం విజ్ఞాపనం చేస్తాను. దేవుడు ఎవరిని పిలుస్తాడు ఆత్మల సంపాదకులుగా అంటే, ఇదివరకే వారికి కొన్ని అనుభవాలు వారు సంపాదించుకుంటే, అనుభవాలు వారు సంపాదించుకుంటే అంటే, ఇప్పుడు ఈ సరస్సు తీరమున ఉన్న వారికి ఏం అనుభవాలు ఉన్నాయో చెప్పమంటారా? సహజంగా వీరు సముద్రం మీద చేపలు పట్టే వాళ్ళు. చేపలు పట్టే వాడికి సహనం ఎక్కువ ఉంటుంది. తొందర పడితే చేపలు దొరకవు. అతను చాలా సహనం కలిగిన వాడు కావాలి. చేపలు పట్టేవాడికి స్వతహాగా సహనం ఉంటుంది. సహనంతో పాటు చేపలు పట్టేటువంటి మెలకువ ఎక్కువ ఉంటుంది. వల వేస్తాడు, గేలం వేస్తాడు, మెలకువగా లేకపోతే ఆ చేపలే వలను చింపేయచ్చు, లేక ఆ చేపే గేలాన్ని లాగేసుకుని వెళ్ళిపోవచ్చు. గనక అతను చాలా మెలకువగా ఉంటాడు. మెలకువగా ఉండడంతో పాటు వినండి ప్రియ, పట్టుదల కలిగి ఉంటాడు. చేపలు పట్టేవాడిగా పట్టుదల లేకపోతే, విసుగు చెందితే ఆయన వల వేయటం గేలం వేయటం మానేసి ఇంటికి వస్తే అతను ఖాళీ చేతుల్లోనే ఇంటికి రావలసి ఉంటుంది. అలాగనే చేపలు పట్టే వానికి చాలా ధైర్యం ఉంటుంది కూడాను. సముద్రముల ఒంటరిగానే దోని మీద ఉంటాడు. ఎంత ధైర్యవంతుడు! చేపలు పట్టేటప్పుడు గేలం వేసివలసి వస్తే అతను ఒంటరిగానే ఒక స్థలానికి పోయి గేలం వేసుకుంటాడు. అందుకొరకు అతని ధైర్యం అవసరం. ఈ 4 అనుభవాలు ఎప్పటికే సీమోను పేతురుకు ఉన్నాయి. వినండి ప్రియులారా, ఆత్మల సంపాదకులుగా దేవుడు ఎవరిని పిలుచుకుంటాడు అంటే, ఇదివరకు ఏదైనా కొన్ని అనుభవాలు వారు సంపాదించుకుంటే, ఇప్పుడు పేతురుకు ఉన్న అనుభవం సహనము చూపడం, పేతురుకున్న అనుభవం మెలకువ కలిగి ఉండడం, పేతురుకున్నటువంటి అనుభవం పట్టుదలతో పనిచేయడం, పేతురుకున్న అనుభవం ధైర్యము కలిగి పనిచేసుకోవడం. మీకు విషయం చెప్పనా, ఈ బైబిల్ గ్రంథం అంతట్లో కూడా దేవుడు ఎవరైనా ఏదైనా పనిలో ఉండి ఆ పనిలో ఏదైనా సామర్థ్యాన్ని సంపాదించుకుని ఉంటే, కొంత అనుభవాన్ని వారు సంపాదించుకుని ఉంటే వారినే పిలిచి వాడుకున్నాడు గాని ఆయన సోమరులను ఎప్పుడూ పిలవలేదు. మోషే ఇత్రో మందర మేపుతుంటే పిలిచాడు. ప్రియులారా, ఎలీషా అరకలు దున్నుకుంటూ ఉంటే దేవుడు పిలిచాడు. వినండి వినండి చాలా జాగ్రత్తగా, సీమోను పేతురు తన చేపలు పట్టుకుంటే ప్రభువు పిలిచాడు. అపొస్తలుడైనటువంటి పౌలు తనకున్న ఉద్యోగాన్ని బట్టి తన పనిపాట్లు చేసుకుంటున్నప్పుడే ప్రభువు పిలిచాడు. మత్తయి సుంకుపమెట్టు దగ్గర కూర్చుని తన డ్యూటీ తాను చేసుకుంటూ ఉన్నప్పుడే పిలిచాడు. ఎందుకు అలా పిలుస్తాడో తెలుసా, ఒక పని కింద ఉన్నప్పుడు ఆ పని పైన ఉన్నటువంటి అధికారులకు లోబడి ఉండడం వస్తుంది. అలాగనే ఈ పనిలో కొన్ని నైపుణ్యాలు ఎప్పటికే సంపాదిస్తాడు, అవన్నింటినీ దేవుడు మరలా తీసుకుని ఆ వ్యక్తిని వాడుకున్నప్పుడు అనుభవాలన్నింటినీ కూడా ఉపయోగించుకుంటాడు. కనుక ప్రియమైన స్నేహితులారా, మనం ఆత్మ సంపాదకులంగా ఇదివరకు ఏమి అనుభవాలు మనం గడించాము? మనం సోమరులమా లేక కష్టించి పనిచేసే మనసున్న వారమా? కొంతమంది అంటుంటారు దేవుడు నన్ను పిలిచాడండి అని. ప్రైజ్ గాడ్, దేవుడు పిలిచినందుకు చాలా సంతోషం. మీరు ఏం చేస్తున్నప్పుడు దేవుడు పిలిచాడు అంటే, ఏమీ లేదండి, ఖాళీగా ఉన్నానండి, దేవుడు పిలిచాడండి, సేవకొచ్చానండి. ఇలాంటి వారికి పైనున్న వాడికి లోబడ్డము చేత కాదు. వినండి ప్రియులారా, పైనున్న వాడికి జవాబు చెప్పడం వీడికి చేత కాదు, తను చేస్తున్న పనిలో జవాబుదారీతనము కూడా వీడికి రాదు. ఊరి మీద బర్తగించి తిరిగాడు, ఇప్పుడేమో పిలుపు వచ్చిందట, ఇప్పుడు సేవకుడయ్యాడు అని చెప్తాడు. ప్రియమైన స్నేహితులారా, నన్ను తప్పు పట్టకండి, మీరు వేరుగా భావించకండి గాని దేవుడు సోమరులను పిలుచుకునేవాడు కాదు. ఆయన కష్టించి పని చేసుకునే వాళ్ళని తన ఉద్దేశాల కొరకు పిలుస్తాడు. పిలిచినప్పుడు అది వరకు వారి పనిలో ఏదైతే గడించారో అనుభవాలు, వాటన్నిటినీ మరలా తన సేవలో వారి ద్వారా ఉపయోగించుకొని తన సంకల్పాలు నెరవేర్చుకునేవాడు. ఇప్పటి వరకు పేతురుకున్న సహనం ఇప్పుడు అతని ఆత్మల సంపాదకుడైన తర్వాత ఆ సహనం ఉపయోగపడింది. ఇప్పటి వరకు పేతురు నేర్చుకున్నటువంటి మెలకువ అతను సేవకుడైన తర్వాత ఆ మెలకువ ఉపయోగపడింది. ఇప్పటి వరకు అతను కలిగి ఉన్న పట్టుదల అతను సేవకుడైన తర్వాత ఉపయోగించబడింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ధైర్యం ఆయన సేవకుడైన తర్వాత అది తర్వాత ఉపయోగించబడింది. గత కాలపు అనుభవాలు వినండి ప్రియులారా, తరువాత పనికి ఉపయోగిస్తాడు దేవుడు. కనుక అనుభవాలు ఉన్నవారిని ఆయన పిలుచుకునేవాడు. ఇది సీమోను పేతురు దగ్గర కనబడుతున్న రెండవ అనుభవం అని ప్రేమతో మీ సోదరుడగా మీకు మనవి చేస్తున్నాను. ఆత్మల సంపాదనలో ఉండాలనుంది, మంచిది. ఆత్మల సంపాదన పని ద్వారా దేవుని కార్యాలు చేయాలనుంది, చాలా సంతోషం. కానీ వినండి ప్రియులారా, ఆశ ఉంటే సరిపోదు గాని ఆచరణలో ఈ అనుభవాలు నీ సొంతం కావాలి. నువ్వు ఆత్మల సంపాదకునిగా దేవుని ఏర్పాటులో ఉన్న సంగతి నీకు తెలియాలి. నువ్వు దేవుని ఆత్మల సంపాదకునిగా నీవు కొన్ని అనుభవాలు గడించి ఇదివరకే ఒక పనిలో ఉన్నవాడివి కావాలి. మూడవ సంగతి చెప్తాను రండి ప్రియులారా. మూడవ సంగతి ఏమిటి అంటే, ఆత్మల సంపాదకునికు దేవుడు తన అనుగ్రహాన్ని చూపిస్తాడు. ఏమి అనుగ్రహం చూపిస్తాడో, పేతురుకి ఏం చూపించాడో చదువుతాను చూడండి. లూకాసు వార్త ఐదవ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది, నాలుగో వచనం, ఆయన బోధించుట చాలించిన తర్వాత ఏమంటున్నాడో తెలుసా, నీవు దోనిని లోతుకు నడిపించి చేపల పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడ, రాత్రంతా మేము ప్రయాసపడ్డాము కాని మాకేమీ దొరకలేదు, నీ మాట చెప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. ఆత్మల సంపాదకులకు దేవుడు అనుగ్రహము చూపుతాడు. అనుగ్రహం అంటే తన సన్నిధినివ్వటం, తన మాటనివ్వడం. ఇప్పుడు సీమోను పేతురు ముందు ప్రభువైన యేసుక్రీస్తు వారికి సన్నిధి ఆయన సమీపంగానే ఉంది. అలాగనే ప్రియులారా, సీమోను పేతురుకు ఒక మాట కూడా అనుగ్రహించబడింది. ఈ రెండు మాటలు గమనించాలి. దేవుని కుమారుని సన్నిధి, దేవుని కుమారుని యొక్క వాక్యము సిమోను పేతురుకు అనుగ్రహంగా దొరికినాయి. ఆత్మల సంపాదకునికి రెండు ఉండాలి. ఆత్మల సంపాదకుడు ఈ రెండింటితో వెళ్తే విస్తృతమైనటువంటి ఫలితాలు నేనైనా మీరైనా కోసుకోగలుగుతాం ప్రియమైన స్నేహితులారా. అందుకనే యేసు ప్రభువే స్పష్టంగా చెప్పారు, ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఈ మాట చదువుతాను చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం నేను చదువుతున్నాను 5వ వచనం. ద్రాక్షావల్లిని నేను, తీగల మీరు. ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవనియందు నిలిచి ఉండునో, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నా సన్నిధి మీకు లేకుండా, నా వాక్యం మీకు లేకుండా మీరు నా కొరకు ఏదో చెయ్యాలనుకుని మీరు ప్రయత్నం చేస్తే మీరు ఏమి చెయ్యలేరు అనే మాట ఈ వచనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన సన్నిధి, ఆయన మాట అనుగ్రహంగా దొరికితే ప్రియుల ఆయన సహాయంతో ఆయన మాటను బట్టి ప్రియులార మనం గొప్ప ఫలితాలే చూడవచ్చు. ఈ సత్యాన్ని హోషియా ఇలా చెప్పాడు, మీ కొరకు చదువుతాను చూడండి. హోషియా గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనంలో ఇలా అన్నాడు, నేనే ఆలకించుచున్నాను, నేనే ఎఫ్రాయిమును గూర్చి విచారణ చేయుచున్నాను. నేను చిగురు పెట్టు సరళ వృక్షం వంటి వాడను, నా వలననే నీకు ఫలము కలుగును. నీ మాట గమనించాలని చదివాను, నా వలననే నీకు ఫలము కలుగును. ప్రియులారా, నువ్వేదైనా దేవుని కొరకు పని తలపెట్టినా, లేకపోతే దేవుని మహిమ కొరకు నీ జీవితాల్లో ఒక పని నీవు తలపెట్టినా, ఫలితాలు ఎవరి వల్ల వస్తాయేటో తెలుసా? నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు. తర్వాత అన్నాడు, నా వలననే నీకు ఫలము కలుగును అన్నాడు. కనుక ఆయన అనుగ్రహాన్ని పొందాలి, అనగా ఆయన సన్నిధి, ఆయన మాటను సంపాదించుకోవాలి. మోషేలాగా, ప్రభువా నీవు గాని నీ సన్నిధి నాకు ఇవ్వకపోతే నన్ను పంపియొద్దు ప్రభువా అనేటువంటి ఆయన సన్నిధి కొరకైన ఆకలి ఆత్మల సంపాదన చేసేటువంటి వారికి ఉండాలి. మరి చూడండి, మోషే ఆనాడు ఏమన్నాడో నేను మీ కొరకు చదువుతున్నాను. నిర్గమాకాండం 13వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా. నిర్గమాకాండం 13వ అధ్యాయం మీ కొరకు చదువుతున్నాను. ఈ మంచి మాట ఇలా వ్రాసి ఉంది 14. అందుకు ఆయన చూడండి, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేసేదని అనగా, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుంచి మమ్మల్ని తోడుకొని పోవద్దు. నీ సన్నిధి నాకు కావాలి, నీ కొరకు నీ ప్రజల నిమిత్తమై నేను ఒక కార్యం చెయ్యాలనంటే నీ సన్నిధి నాకు కావాలి. దేవుని సన్నిధి ఎంత ప్రాముఖ్యమో దేవుని మాట కూడా అంతే ప్రాముఖ్యం. అది అర్థం చేసుకున్న శతాధిపతి ఏమన్నాడో లూకాసు వార్తలో చెప్తాను చూడండి ప్రియులారా. లూకాసు వార్త 7వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి మంచి మాట. లూకాసు వార్త 7వ అధ్యాయం ఇలా అన్నాడు శతాధిపతి, చదువుతున్నాను చూడండి మిత్రులారా. లూకాసు వార్త 7వ అధ్యాయం 8వ వచనంలో, నేను సహా అధికారములకు లోబడిన వాడను, నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు. నేను ఒకడు పొమ్మంటే పోతాడు, ఒకడు రమ్మంటే వస్తాడు. నా దాసును చేయవంటిది చేస్తాడు, నేను చెప్పినట్టు అతనితో చెప్పుడని వారితో చెప్పాను. యేసు మాటలు విని, ఆ పైన ఇంకో మాట ఉంటుందండి 7వ వచనం చూడండి, అందుచేత నీ యొద్దకు వచ్చిన ఒక పాత్రుడని ఎంచుకునలేదు అయితే. ఈ మాట గమనించాలి, మాట మాత్రము సెలవి, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ సన్నిధి నాకు కావాలి, నీ మాట నాకు కావాలి. ఈ రెండే నేను ఆత్మల సంపాదకురాలుగా, ఆత్మల సంపాదకునిగా నీవు నాకు ఇచ్చే అనుగ్రహం ఈ రెండు ఉంటే చాలు, నేను చేయాల్సిన పని అంతా చేసి ముగించగలను. ఈరోజు ఎంతమంది రక్షించబడి సంఘాల్లో ఉండి వాక్యాలు చెబుతా, వాక్యాలు వింటా, ఆత్మల సంపాదన పనిలో దేవుని తోడు, దేవుని మాట రెండూ తీసుకుని బయలుదేరుతున్నాం చెప్పండి ప్రియులారా. ఎవడొచ్చినా నేను మాట్లాడేగలనండి, వాడు కొంచెం వాదిస్తే నాకు నోరుందు కనుక బుకాయించగలనండి, నాకు మళ్ళీ లాజికల్ తెలుసండి, నేను లాజిక్లోంచి మాట్లాడతానండి, నాకు సైన్స్ తెలుసండి, నాకు ఫిలాసఫీ తెలుసండి ప్రియులారా, నేను చాలా జ్ఞానవంతుడినండి, అసలు నా బాడీ పాశ్చర్ చూడగానే ఎదుటోడు ఎవడైనా నోరు మూసుకోవలసిందేనండి, నేను అంతా ఇంత అనుకుని నీ వలన జరిగింది ఏమీ లేకుండా మిగిలిపోయాం సమాజంలో. ఒక బోడుబారిన చెట్టులాగా, ఒక బోడుబారిన చెట్టులాగా నీ వలన సంఘమునకు ఎవరి సమాజమున పాపిగా జరిగింది. ఏమీ లేకుండా ప్రియులారా అలానే ఉండిపోయాం మనం. కనుక ప్రియమైన సోదరి స్నేహితులారా, ఈ మాట మీరు గమనించాలి. ఆత్మల సంపాదకుడు దేవుని ఏర్పాటులో ఉన్నవాడు, ఆత్మల సంపాదకుడు దేవుని పిలుపును పొందినవాడు, ఆత్మల సంపాదకుడు దేవుని అనుగ్రహాన్ని పొందినవాడు. నాలుగో సంగతి చెప్తాను రండి. ఈ మూడు పేతురుకు ఉన్నాయి, నాలుగో సంగతి చదువుతాను. అదే లూకాసు వార్త 5వ అధ్యాయం దగ్గరకు రండి. అదేంటో తెలుసా? ఆత్మల సంపాదకుడు ఆలస్యము లేని విధేయత చూపుతాడు. చూడండి 5వ అధ్యాయం నేను చదువుతున్నాను ప్రియులారా. 5వ వచనం ఇలా రాసి ఉంది, సీమోను ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడ్డాము గాని మాకు ఏమీ దొరకలేదు, అయినను నీ మాట చెప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. ఆయనతో చెప్పాను వలలు వేస్తాను, నీ వడ్రంగి వాడివి, ఎక్కడ చేపలు దొరుకుతాయో ఏ సమయంలో దొరుకుతాయో నీకేం తెలుసు. చిన్ననాటి నుంచి సముద్రం మీ దగ్గరే పుట్టి పెరిగినోడి నేను. నా వయసు నా అనుభవం చేపలు పట్టడంలో చాలా అధికంగా ఉంది. నేను చేపలు పట్టేటువంటి వాడిని, నువ్వు వడ్రంగ వాడివి, నీకేం తెలుసు అని చెప్తున్నావని ఎదురు ప్రశ్నకు దిగలేదు, ఆలస్యము కూడా చేయలేదు. ఆత్మల సంపాదకుని ఉండవలసిన ఒక మంచి గుణం ఏంటంటే ఆలస్యము చేయకుండా, ప్రశ్నించకుండా త్వరపడి ప్రియమైన స్నేహితులారా దేవుని మాటకు విధేయత చూపడమే ఆత్మల సంపాదకుడు ఉండవలసిన ఒక మంచి గుణం. నేను మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాను, ప్రియుల సమరయలో ఫిలిప్ ఉన్నాడు. అతని వల్ల గొప్ప ఉద్యమం వస్తుంది సమరయలో. అంత గొప్ప ఉద్యమం వస్తుంటే అతని వల్ల సూచ్యక్రియలు జరుగుతున్నాయి, అతని వల్ల దెయ్యాలు వెడలిపోతున్నాయి, అతని వల్ల స్వస్థతలు జరుగుతున్నాయి, అనేక మంది నమ్ముకున్నారు, బాప్తిస్మం కూడా పొందారు, మంచి రివైవల్లో సేవ చేస్తున్నాడు. సడన్ గా దేవునాత్మ అన్నాడు, ఆ గాధ ఎడారులో అక్కడ వెళ్ళిపోతున్నాడు, నువ్వు వెళ్ళి అతన్ని నువ్వు కలుసుకోవాలి అని చెప్పాడు. ప్రియులారా బలి విడ్డూరం కదా, ఇంతమంది మనుషుల మధ్య రివైవల్ వస్తున్న స్థలంలో అతను పరిచయం చేస్తుంటే ఆ స్థలాన్ని విడిచిపెట్టి ఒక మనిషి కొరకు వెళ్ళమంటున్నాడు ఏంటి దేవుడు అని చెప్పి ఆ రోజున ఫిలిప్పు ఎదురు ప్రశ్న వేసిన, ఒకవేళ విధేయత చూపడానికి ఆలస్యమే చూపించిన, వినండి ప్రియమైన మిత్రులారా, అతని వల్ల గొప్ప సేవ జరిగిండేది కాదు. ఆలస్యము లేక తిరిగి ప్రశ్నించక లోబడే మనసు ప్రియులారా, అది ఆత్మల సంపాదకునికి అవసరమని ఈ అనుభవం నుంచి మనం నేర్చుకుంటున్నాం. పేతురు ప్రశ్నించవలసే ప్రశ్నించవచ్చు, చాలా ప్రశ్నించవచ్చు, కానీ ప్రశ్న వేయలేదు సరికదా, ఆలస్యము చేయలేదు సరికదా. ఆయన వెంటనే ఆయన చెప్పినట్టుగా అతను వలలు వేశాడు అనే మాట మనం చూస్తున్నాం. కనుక ప్రియమైన స్నేహితులారా, 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనాన్ని మీరు మనసులో పెట్టుకుంటే విధేయత చూపడం, మాట వినడం దేవునికి సంతోషకరమైన పని. అది మన ఆరాధన కంటే, అది మన అర్పణల కంటే ప్రియులారా అది గొప్ప అనుభవం అని దేవుని వాక్యంలో 1 సమూయేలు 15:22లో సమూయేలు సౌలుకు చెప్పిన మాటలోంచి మనం నేర్చుకుంటాం. ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అడిగిన, విధేయత చూపుతున్నావా దేవునికి? అలా విధేయత చూపే క్రమంలో, అలా విధేయత చూపించే క్రమంలో ఆలస్యము లేక తిరిగి ప్రశ్నించక విధేయత చూపించే మనస్తత్వమే మనకు అబ్బిందా అనేది మనం ఆలోచించవలసిన ఒక ప్రాముఖ్యమైన సంగతి. ఎందుకు మనం మంచి ఆత్మల సంపాదకులు కాలేకపోతున్నాము? తెలిసి పని చేయాలని, చేస్తే సంతోషం ఉంటుందని తెలుసు, చేస్తే దేవుని సంతోషపెడతామని కూడా మనకు తెలుసు, ఇది మన మీద మోపబడిన భారం అని కూడా తెలుసు. కానీ చేయలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆశ అయితే ఉంది గాని అందుకోలేకుండా ఉన్నాను అన్నట్టుగా ప్రియులార ఈ అనుభవాలు మనం సంపాదించుకోలేకపోతున్నాం. ఇప్పటికే పేతురు జీవితంలో ప్రియులు 4 సంగతులు చెప్పాను, 5వ సంగతి చెప్తాను వినండి ప్రియులారా. ఆత్మల సంపాదకుడు అధికమైన వాటి కొరకు ఆశించాలి. అధికమైన వాటి కొరకు ఆశించాలి. చూడండి ఏమి రాసిందో లూకా సువార్త 5వ అధ్యాయంలో చదువుతున్న చూడండి 4వ వచనంలో ప్రభు అన్నమాట, నీవు ధోనిని లోతుకు నడిపించి చేపల పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా ఏమయ్యమన్నాడు, మీ వలలు వేయండి అన్నాడు. చూడండి 6వ వచనం, వారు అలాగు చేసి విస్తారమైన చేపల పట్టిరి, అందువలన వారి వలలు పిగిలిపోవచ్చుండగా. వలలు వేయమన్నాడు, వీరు వలలు వేశారు, పగిలిపోయేటంతగా వలల్లోంచి సమృద్ధైనటువంటి అధికమైనటువంటి గొప్ప ఫలాన్ని వారు చూస్తూ ఉన్నారు. అందుకేనేమో విలియం కేరీ అన్నాడు, దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టు, దేవుని యొద్ద నుంచి గొప్ప వాటిని ఆశించు. దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టు, దేవుని యొద్ద నుంచి గొప్ప వాటిని ఆశించు. ప్రియ దేవుడు కూడా అంటాడు కదా ఒక మాట, 81వ కీర్తన 10వ చరణంలో ఇలా ఉంటుంది. 81వ కీర్తన నేను మీ కొరకు చదువుతాను చూడండి ప్రియులారా. 10వ వచనం ఇలా వ్రాసి ఉంటుంది, 81వ కీర్తన 10వ వచనం మనకు బాగా తెలిసిన మాటే, నేను చదువుతాను చూడండి. ఐగుప్తుల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడగు యెహోవాను నేనే, నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను. నువ్వు తెరిచిన దాన్ని బట్టే నింపబడుతుంది, నువ్వు వేసిన వలడను బట్టే ఫలితం వస్తుంది. అందుకేనేమో ప్రభువారు ఇలా ఉన్నారు భూమి మీద ఉన్నప్పుడు. ఏమన్నారో తెలుసా, మత్తయి సువార్త 9వ అధ్యాయం 29వ వచనం చూడండి, వారన్నారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన అన్నాడు, వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాకని అని చెప్పినంతలో వారి కళ్ళు తెరవబడెను అని రాసి ఉంది. మీ నమ్మికను బట్టే మీకు జరుగునుగాక. నమ్ము, గొప్ప వాటిని ఎదురుచూడు, గొప్ప కార్యాలు తలపెట్టు ప్రియులారా. ఆత్మల సంపాదకుడు గొప్ప ఫలితాల కొరకు ఎదురు చూస్తూ ప్రియులారా వినండి. ఏమండి ఆ పని చెయ్యాలి? ఎవరైనా ఒక రైతు పొలంలో విత్తనాలు వేస్తున్నప్పుడు ఇవి చచ్చిపోతాయి, ఈ యొక్క మొక్క లేవదు, ఇది పంట అవ్వదు అని ఒక నిరాశతో, వినండి ప్రియులారా, ఒక నెగిటివ్ మైండ్తో విత్తనాలు విసరడు ఆయన. నేను వేసే విత్తనాలు ఈ దమ్ము మడిలో చివికపోతాయి, నారు లేస్తుంది, ఈ నాట్లను నేను ఉడుపు ఉడిపించి నేను పొలములో నేను నాట్లు పెట్టిస్తాను, అవి పెరుగుతాయి, ఒకరోజున పంట వస్తుంది అని అది వేస్తున్నప్పుడు కొంచెం కన్నీరు, పెట్టుబడి పెడుతున్నప్పుడు బాధ అన్నీ ఉంటే ఉండొచ్చు, కానీ ఒకరోజున ఆయన ఎట్లా చేస్తాడో తెలుసా, సంతోషముతో పంట కోస్తాడట. ఇది ప్రభువే చెప్పారు ఈ మాట. 126వ కీర్తన చూడండి, 5వ వచనాలు ఏమి రాసిందో, 126వ కీర్తన 5వ వచనాలు, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు, పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూపో విత్తువాడు సంతోష గానము చేయచు పనులు మూసుకుని వచ్చును అని రాసి ఉంది. ఒక రైతు పొలం మీద వ్యవసాయం చేస్తున్నప్పుడు ఒక గొప్ప ఆశతోనే చేస్తాడు, గొప్ప ఫలితాలు చూస్తానని చేస్తాడు. కానీ ఈ రోజున ఆత్మల సంపాదన పనిలోకి వచ్చిన తర్వాత నేను వాక్యం చెప్తున్నాను గాని ఆడు వెండండి, నేను వాక్యం చెప్తున్నాను గాని ఆడు బారడండి, నేను వాక్యం చెబుతున్నాను గాని దేవుని సందికేతను రాడండి. ప్రియులారా, అసలు అనుమానం ముందు నీ దగ్గరే ఉంది, తర్వాత ఏదో పని చేస్తున్నావు, దానివల్ల జరిగింది లేదు, ఒరిగింది లేదు. ఆశించు, మార్చేవాడు దేవుడు. నేను కన్నీటితో విత్తనాలు విసురుతున్నాను, ఆ విత్తనానికి మొలక తెచ్చేవాడు దేవుడే, దేవుడే ఫలితాలు తెస్తాడు, దేవుడు ఏదో చేస్తాడు. నేను వెదజల్లిన ఈ సువార్త మాటలు అవి ఊరకనే ఉండవు, నేను చెప్పింది దేవి వాక్యమైనప్పుడు అది ఎందుకు ఫలాలు తీసుకుని రాదండి అని ఆశతో చెయ్యాలి పని. అందుకన్నాడు, నీ నమ్మికను బట్టే నీకు జరుగును, నువ్వు బాగా నోరు తెరువము, నేను దాన్ని నింపెదను. మీరు వలలు వేయండి, వలలు పిగిలిపోయేటంత చేపలతో వలలతో వారు వచ్చారు. ప్రియమైన సోదరి స్నేహితుడా వినండి, ఒక మంచి ఆత్మల సంపాదకునిగా, ఒక మంచి ఆత్మల సంపాదకురాలిగా వినడు, గొప్ప వాటిని అటువంటి ఆశించడం ఇది మనకు చేతనవుతుందా? గొప్ప ఫలితాల కొరకు ఎదురు చూడడం ఇది మనకు చేతనవుతుందా? అసలు మన ఆరంభమే ప్రియులారా వినండి, అది అరిష్టమైపోతే ఇక ఏమి సత్ఫలితాలు మనం కోస్తాము? ఇది మీరు అర్థం చేసుకోవాలని మీ సహోదరునిగా నేను మీకు మనం చేస్తా ఉన్నాను. రండి, ఆరవ అనుభవం మీతో జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త మళ్ళీ 5వ అధ్యాయానికి రండి. 5వ అధ్యాయంలో ఆత్మల సంపాదకుడు ఏర్పరచుకొనబడిన వాడు, ఆత్మల సంపాదకుడు పిలుపును పొందినటువంటి వాడు, ఆత్మల సంపాదకుడు, ప్రియులార వినండి, దేవుని యొక్క అనుగ్రహమే పొందిన వాడు, ఆత్మల సంపాదకుడు ఆలస్యము లేని విధేత చూపిన వాడు, ఆత్మల సంపాదకుడు గొప్ప వాటి నాశించిన వాడు. 6వ సంగతి ఏంటో తెలుసా? ఆత్మల సంపాదకుడు తోటి వారితో కలిసి పనిచేసేవాడు. క్రిస్టియన్ మినిస్ట్రీ సోలో మినిస్ట్రీ కాదు. సోలో పాటలు పాడడం అలవాటు అయింది మనకి. కొంతమంది సోలో సింగర్స్ ఉంటారు, వారక్కడే పాడతారు, ఎవరూ పాడనివ్వరు, వాళ్ళు పాడరు కూడా, కింది వాళ్ళు ఒక్కడే పాడతాడు, వాళ్ళు సోలో సింగర్స్ అంటాం చూడండి. అలాగనే క్రైస్తవ సేవలో కూడా సోలో వర్కర్స్ ఉంటారు, ఒక్కలే చేసుకోవాలి, మిగిలిన వారు ఎవరూ చేయరు, ఇతగాడు కూడా మిగిలిన వాళ్ళతో కలిసి పనిచేయలేడు. వినండి ప్రభునందు ప్రియులారా, క్రైస్తవ సేవ సోలో లేక ఒంటరి సేవ కాదు, కలిసి చేసేటువంటి సేవ. చూడండి ఏం జరిగిందో చదువుతాను. లూకా సువార్త 5వ అధ్యాయంలో ఇలా వ్రాసి ఉంది, 6-7 వచనాలు. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టారు, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలో నున్న తమ పాలి వారు వచ్చి తమకు సహాయం చెయ్యాలని వారికి సంజ్ఞలు చేశారు, వారు వచ్చి 2 దోణిలు మురుగునట్లుగా నింపారు అని రాసి ఉంది. ఈ వచనంలో నాకేమి నేర్పించబడుతున్నాను అంటే, వినండి, ఆత్మల సంపాదకులు ఒంటరి పని వాళ్ళు కాదు, తోటి పని వాళ్ళతో కలుపుకుంటారు. నేను ఒక మాట చెప్తాను వినండి, నీవు ఒక వ్యక్తికి సువార్తను చెప్పావు, విశ్వసించలేదు, అతని మనసు నీకు అర్థం కాలేదు, మరో బ్రదర్ని పిలిచి, బ్రదర్ మీరైతే సరిగా చెప్తారండి, మీరు మాట్లాడితే బాగుంటుంది, మీ సాక్ష్యం కొంచెం చెప్పండి అని మరో మనుషుని కలుపుకోవాలి. కారణం, మనం కలిసి పనిచేయవలసిన వారం అనే విషయం ఇది మనకు ఇవ్వండి గొప్ప సత్యాన్ని నేర్పిస్తా ఉంది. మనమందరము ఒకే తండ్రికి పిల్లలం, మనమందరము ఒకే ప్రభువుకు దాసులం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ప్రియులారా, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఆ 3-4 వచనాల్లో అదే మనం చూస్తాం. మళ్ళీ అదే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాల్లో ఒకే పరలోకపు తండ్రికి ప్రార్థన చేస్తున్నాం, ఒకే పరలోక ప్రభువుకి దాసులుగా ఉంటున్నాం. కనుక కలిసి పని, ఆత్మల సంపాదన పనిలో నేను ఒక్కడనే వెళ్తానండి, ఎవడికో కరపత్రం ఇచ్చుకుంటానండి, ఎవడికో బైబిల్ ఇస్తానండి, నమ్మినోడు నమ్ముతాడండి, నమ్మనోడు నమ్మడండి, నేను చేసింది చాలనుకుంటానండి అని స్వయం సంతృప్తి చెందద్దు. కలుపుకోక మనిషిని, ఆ మనిషి హావభావాలు నువ్వు అర్థం చేసుకో, నీ హావభావాలు ఆయన అర్థం చేసుకోమని. కానీ మీ ఇద్దరిది ఏకలక్ష్యం కదా, ఒక పాపి రక్షించబడాలి అని. ఆ లక్ష్యంతో పనిచేసినప్పుడు దేవుడు ఐక్యవచ్యంతో చేసే పనికి ఆయన ఎప్పుడూ సన్మానిస్తాడు. కనుక ప్రియమైన స్నేహితులారా, ఈ రోజున డినామినేషనల్ తారతమ్యంతోనో లేక ప్రాంతీయ తారతమ్యంతోనో లేక భాషా తారతమ్యంతోనో లేకపోతే స్థాయి తారతమ్యంతోనో లేకపోతే విద్యా బుద్ధుల తారతమ్యంతోనో మనం మరో మనిషికి మనం కలవక ఒంటరి పనివారం అయ్యాము. అందుకని పని వల్ల రావలసిన ఫలితాలు మనం చూడలేకపోతున్నాం. రండి, మన వల్ల కాలేదు, మరొకడ వల్ల అవుతుందేమో. ఇది ముదురు టెంకాయ కొట్టావు పగల్లా నీ చేతిలో, మరొకడు కొట్టని కొడితే వాడి చేతిలో కూడా పగలకపోవచ్చు. మరొకడు కొట్టని ఆ ముదురు టెంకాయ వాడి చేతిలో పగిలిపోతే వాడు నేను కొట్టాను కనుక పగిలిందని వాడు అనుకోనక్కర్లేదు, మనకు కూడా అతను కొడితేనే పగిలిందని మీరు బాధపడనక్కర్లేదు. అతను కొట్టింది చివర దెబ్బ, అంతకు ముందు వేసిన మరొకటి దెబ్బ, నీ దెబ్బ, అన్ని దెబ్బలకి ఇప్పుడు పగిలింది అది. కొంతమంది ఇలా అనుకుంటారు, నేను సువార్త చెప్తేనే రక్షించబడ్డాడని. లేదు లేదు, అతను రక్షించబడ్డం కొరకు ఎంతమంది ప్రార్థన ఉందో, ఎంతమంది సాక్ష్యాలు చెప్పారో, ఎంతమంది అనుభవాలు ఏమో ఉంటాయి వెనకాల చాలా, అది నీకు తెలియపోవచ్చు నాకు తెలియకపోవచ్చు. కానీ నీ చేతిలో జరిగినంత మాత్రాన నేనది పెద్ద మొనగత్తిని మొనగాడనన్నట్టుగా ఇతరికి నేను ఆత్మీయ తండ్రినండి, ఇతరికి నేను ఆత్మీయ తల్లినండి అని లేనిపోని బిరుదులు తగిలించుకొని సంబరపడిపోయేటువంటి పాడు క్రైస్తవ్యం నేడు మనకు అలవాటు అయింది. ఆత్మీయ తండ్రి ఒకడే. ఆయన వాడుకుంటే అతని ప్రభువులోకి నడిపించని సహోదరుడేమో సహోదరుడేమో కావచ్చునేమో కాని ఆ పరలోకపు తండ్రే ఒక తండ్రి మనకి, ఇక వేరొక తండ్రి లేడు. మీరు ఆయన చోట్లోకి వెళ్ళిపోకండి. మీరేదో అతనికి పరలోకంలో చేరడానికి మీరే స్థానం ఇచ్చినట్టు మీరే లాక్కొచ్చినట్టుగా మన సంబరపడకూడదు. అదే సేవను పాడు చేస్తుంది అనే విషయాన్ని మీరు గమనించాలి ప్రియులారా. చూస్తున్నారా, పేతురు ఒక గొప్ప ఆత్మల సంపాదకుడు అవ్వడానికి ఎన్ని ఆత్మ సంబంధమైన మెట్లు అతని జీవితంలో కనబడుతున్నాయో. ఇందులో ఏ మెట్టు వరకు వచ్చాం మనం? ఏ అనుభవం మన జీవితంలోనికి చేరిందంటారు? ప్రియమైన స్నేహితులారా వినండి, చివరి మాట చెప్తా. లూకాసు వార్త 5వ అధ్యాయంలో చదువుతున్న చూడండి 8వ వచనం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపొమ్ము నేను పాపాత్ముడునని చెప్పాను. ఆత్మల సంపాదకుడు చివరకు వచ్చేసరికి అంతంలో ఆరాధికుడుగానే మిగిలిపోతాడు, ఆరాధికుడుగానే మిగిలిపోతాడు. వినండి ప్రియమైన స్నేహితులారా, నీ వల్ల ఒక వ్యక్తి ప్రభువులోకి వచ్చాడు అనుకోండి, నీవు నిన్ను నీవు శభాష అని చక్కలు గుద్దుకోవు, నీ భుజాలు చరుచుకోవు. నువ్వు సరైన ఆత్మల సంపాదకుడు అయితే ప్రభువుని ఆరాధిస్తావు, ప్రభుకి వందనాలు చెప్తావు, ప్రభుకి స్తుతులు చెప్తావు. అందుకనే ప్రియులారా, మనం ఎంత చేసినా గాని ఏమంటే అంతిమంగా జరిగించేది దేవుడే అనే విషయాన్ని అర్థం చేసుకుని ఆయన పాదముల దగ్గర పడి ప్రభు ఆ సహోదరి ఆ సహోదరుడు నీ యొద్దకు రావడానికి ఈ బలహీనమైన ఘట్టాన్ని నీవు వాడుకున్నావు నాయన అని ఆయన ఆరాధించాలి. ఆరాధించే వాళ్ళు ఎలాంటి మాటతో ఆయన పాదాల చెంతకు రావాలట? చూడండి చదువుతాను లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకాసు వార్త 17వ అధ్యాయం 10వ వచనం చూడండి ఏమి రాసిందో. అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత, అటువలే మీరును మీకు ఆజ్ఞాపించబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పండి. దేవా, మేమేం చేయాలని చేశాం గాని మేము నిష్ప్రయోజకులము నాయన, ఒకడు మా వల్ల దీవించబడితే అది నీవు చేసిన కార్యం అని చెప్పి ఆయన పాదాల మీద పడి ఆరాధించడం ఇది మనకు చేత కావాలి. మళ్ళీ వరుసగా జ్ఞాపకం చేస్తాను చూడండి, సీమోను పేతురు జీవితంలో ఒక ఆత్మల సంపాదకుడుగా అతను సంపాదించుకున్నటువంటి ఈ ఆత్మ సంబంధమైన మెట్లు మన జీవితంలోకి రావలసి ఉంది. మొదటి మాట, ఆత్మల సంపాదకుడు దేవుని ఏర్పాటులు ఉన్నవాడు, ఆత్మల సంపాదకుడు దేవుని పిలుపునందుకున్నవాడు, ఆత్మల సంపాదకుడు దేవుని అనుగ్రహాన్నే పొందినటువంటి వాడు, దేవుని ఆత్మల సంపాదకుడు ఆలస్యము లేని విధేత చూపేవాడు, ఆత్మల సంపాదకుడు గొప్ప వాటిని ఆశించేవాడు, ఆత్మల సంపాదకుడు తోటి వారితో కలిసి పనిచేసేవాడు, ఆత్మల సంపాదకుడు మంచి ఆరాధకుడుగా మిగిలిపోతాడు. కనుక ప్రియులారా, ఇది చాలా సార్లు చదువుకున్న వాక్య భాగమే మనకు కావచ్చు గాని ఆత్మల సంపాదకులు ఎలా ఉంటారో, వారు ఎలా పనిచేస్తారో అని ఒక ఆత్మ సంబంధమైన పాఠం ఈ తెలిసిన భాగం నుంచి ఆలోచిస్తూ ఉండగా ఈ 7 అనుభవాల్లో ఎన్ని అనుభవాలు మన సొంతమైనాయో మీరే చెప్పండి, మీ సొంతమయ్యాయో చెప్పండి. ఈ శీర్షిక వింటున్నప్పుడు కొంతమంది ఫోన్ చేస్తూ చెబుతున్న మాటలు నేను వింటున్నప్పుడు ప్రియులారా, అన్నా ఈ సంగతులు మేము రక్షించబడిన తొలి రోజుల్లోనే తెలుసుంటే ఎంత బాగుండును, మేము రక్షించబడగానే బాప్తిస్మైపోయి మందిరంలోకి వచ్చామో లేదో చూశారు గాని ఈ సేవకులుగా, కానీ మేము ఆత్మల సంపాదన పనిలో ఆరంభం నుంచి ఉండాలని మేము బోధించబడలేకపోయాము, ఆ కారణం చేత ఇప్పుడు మేము మొద్దుబారిపోయాం, అది కత్తే గాని మొద్దుబారిపోయినట్టుగా మేము రక్షించబడిన వారమే గాని ఒక మొద్దుబారిపోయిన విశ్వాసంగా ఈ రోజున ఆత్మల సంపాదన పనిలో లేము అని బాధపడేటువంటి వారు కూడా ఉన్నారు. మీకు ఒక విషయం తెలుసా, ఈ ప్రతి రాత్రి కుటుంబాలుగా కూడుకొని మనం వాక్యం చదివి ప్రార్థన చేసుకుందామని చెప్పి కేవలం శ్రీకాకుళం కర్మేలు ప్రార్థనా సావాసం వారి కొరకు మాత్రమే తలపెట్టని ఈ చిన్న పని మీకు చెబితే నోరెళ్ళ పెడతారు. కారణమిటో తెలుసా? ప్రతిరోజు 8 నుంచి 9 గంటల 15 నిమిషాల వరకు ఇలా కూర్చుని వాక్యమిని ప్రార్థన చేసేవారు ఇటు ఆంధ్ర, అటు తెలంగాణ, అటు వేరే దేశాల్లో, అటు వేరొక రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారు వీళ్ళందరినీ లెక్క పెడితే మొన్న మేము ఆలోచిస్తుంటే 700 పైచిలుకు కుటుంబాలు వచ్చాయి. అంత సిన్సియర్ గా వారు దేవుని వాక్యాన్ని వింటూ ఆలోచిస్తూ ఒక బ్రదర్ అంటాడు, అన్న ఈ కరోనా వైరస్ వలన కరువు వస్తుందేమో అనుకున్నాము గాని మాకు వాక్యపు కరువు అయితే రాలేదు. ఇక ఏ కరువు ఉంటే ఉండని, లేకపోతే మానేని, కానీ వాక్యపు కరువు లేకుండా వాక్యం వింటున్నాం. మా హృదయాలు దేవునికి దగ్గర అవుతున్నాయి. అవును ప్రియులారా, మేము దిద్దుకోవలసిన సమయాలు దేవుడు మా చూపిస్తున్నాడు. సంఘముగా విశ్వాసులంగా దేవుడు మా ప్రక్షాళన చేస్తున్నాడు. అందుకొరకే ఆయన ఏ పని చేయనివ్వకుండా ఇంటిలోనే నిర్బంధించి తన వాక్యము చేత మాకు ఉదక స్నానమే చేస్తున్నాడని గమనించినటువంటి ప్రియులు చాలా మంది ఉన్నారు. మీ ప్రోత్సాహక వరకు చెబుతున్నాను ఈ మాట. కనుక ఈ అనుభవాల్లో ఏ అనుభవం లేదో ప్రభా నీవు కనికరం చూపవా. నన్ను ఒక మంచి ఆత్మల సంపాదకునిగా, నన్ను ఒక మంచి ఆత్మల సంపాదకురాలుగా నన్ను సిద్ధపరచ ప్రభువా అని ప్రభువుకు అప్పగించుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమపూర్ణుడమైన మా పరలోకపు మా ప్రియమైన తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన సమయాల కొరకై మీకు స్తోత్రాలు. ఆత్మల సంపాదకులు అనే శీర్షికలో మేము వింటున్నటువంటి ఈ వర్తమానాలను బట్టి వందనాలు. మేము చాలా విషయాలలో మేము చాలా తక్కువగా కనబడుతున్నాము, మేము దివాలాకూరులమే, మేము వెనకబడ్డాము అని మాకు అర్థమవుతుంది. కనుక నుంచి కృప చూపి సీమోను పేతురు ఒక గొప్ప ఆత్మల సంపాదకునిగా ఏ అనుభవాలైతే నీ సన్నిధిలో నీ దగ్గర గడుచుకున్నాడో అన్ని అనుభవాలు పొందిన వారమై నీ కొరకు మేము ఉపయోగించబడ్డానికి కావలసిన కృపను మీరు మాకు దయచేస్తారు అని మమ్మల్ని మేమే నీ దయగల కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ నీ దీవెన కోరుతూ, నాయన కరోనా వైరస్ యొక్క తీవ్రత పెరుగుతూ ఉండగా, అనేకులు మరణిస్తూ ఉండగా, అనేక మంది రోగగ్రస్తులైపోతూ ఉండగా, నాయన అన్ని దేశాల ప్రజలు, నాయన నాయకులు, డాక్టర్లు, నాయన ఆర్మీ వాళ్ళు, పోలీసులు, నాయన ప్రభుత్వ యంత్రాంగాలు నాయన ఎంతో అలసి సొలసి పనిచేస్తున్నారు. కానీ పరిష్కారాలు దొరకక నాయన అటు సైంటిస్టులు నాయన మందులు కనిపెట్టడానికి పోరుకుంటున్నటువంటి ఫార్మసీ సైంటిస్టులు వారు పడుతున్న ప్రయాసకు మంచి ఫలితాలు త్వరగా తీసుకురండి నాయన. ఈ ప్రపంచానికి ఒక మెరుగైన రోజులు దయచేయండి తండ్రి. మాకు కూడా ఒక మంచి భవిష్యత్తు ఇవ్వండి. మీరు మాకన్నీ బాగా వచ్చినప్పుడు మేము నమ్మకంగా నిన్ను సేవించలేదు, పాపం చేస్తున్న వాళ్ళని అది పాపమని మేము ఖండించలేదు, పవిత్రంగా బ్రతకవలసిన తీరులో మేము జీవించలేదు, మా పాపమే మా పాపమే నాయన. ఈ ప్రపంచం మీదకు ఈ దుస్థితి రావడానికి కారణమని ఒప్పుకుంటూ నీ సహాయాన్ని అర్థిస్తున్నాము. దర్శించండి, దీవించండి, మాకు మరో తరుణము దయచేయండి. మీ చిత్తమైతే మాకు కొంతకాలం ఇవ్వండి, నమ్మకంగా మీ కొరకు పనిచేసి ఆ కృపలోనికి మమ్మల్ని నడిపిస్తారు అని యేసునాథుని పేరట స్తోత్రించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.